ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. మనం ఈ వారం టొమాటోలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. అన్ని కూరగాయలలానే టొమాటో కూడా ముఖ్యమైన పంట. ప్రస్తుతం మార్కెట్లో మనం చూసినట్టు అయితే టొమాటోకి గిరాకీ ఎక్కువగా ఉంది. టొమాటో పంటలోని పురుగులు, వాటి నివారణ చర్యలు మరియు ఎరువుల మోతాదు గురించి తెలుసుకుందాం.
నమస్తే రమణమ్మ, ఎట్లున్నా? ఈ వర్షాకాలం ఏం పంట వేస్తావు?
టొమాటో వేద్దామని నారు పెంచుతున్నా.
నేను కూడా అదే వేద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలో జర చెప్పు.
అయ్యో, నాకు కూడా అంత తెలియదు. మన ఉద్యానవన అధికారిని అడిగితే చెప్తాడేమో, పోదాం పదా.
ఉద్యానవన అధికారి అంటే ఎవరు?
ఉద్యానవన అధికారి అంటే మొక్కల పెంపకం గురించి చెప్పే ఆయన, పెద్దసారు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం పదా.
సరే సరే, పోదాం పదా.
లక్ష్మమ్మ, రవణమ్మ, ఏడిగి పోతురు అంత హడావిడిగా.
టొమాటో పంట గురించి సార్ని అడిగి తెలుసుకోవడానికి పోతున్నాం.
అవునా, పెద్ద సార్ దగ్గరక నేను కూడా టొమాటో ఇద్దాం అనుకుంటున్నా. అసలే ఈ మధ్య టొమాటోకి గిరాకీ మస్తుంది పదా, నేను కూడా వస్తా.
సరే కానీ రజని, ఈ మధ్య అసలు కనిపిస్తలేవుంది.
అదేం లేదు, మొన్ననే మా అమ్మలింటికి పోయి వచ్చిన.
సరే పదండి, జల్దిగా పోదాం, ముచ్చట్లు తర్వాత పెట్టండి.
సరే
సరే సరే.
నమస్కారం సారు.
నమస్తే నమస్తే, చెప్పండి అమ్మా.
ఏం లే సారు, టమాటాకి గిరాకీ బాగుంది కదా, అందుకే అది వేద్దామని అనుకుంటున్నాం.
కానీ సారు, టమాటాలో చాలా సమస్యలు ఉంటాయని విన్నాం, దాని గురించి తెలుసుకుందామని వచ్చాం.
అవునమ్మా, ముఖ్యంగా టమాటాలో తెగులు సమస్య బాగా ఉంది.
అవునా సారు, అయితే ఏం చేయాలి?
అలాంటప్పుడు క్యాప్టాన్ లేదా మ్యాంకోజెప్ అనే పొడి మందులను 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేస్తే తెగులు సమస్యను అధిగమించవచ్చు.
కానీ సారు, ఏ విత్తనం తీసుకుంటే బాగుంటుంది?
టొమాటోలో ముఖ్యంగా 2 రకాలుంటాయి, ఒకటి సూటి రకాలు, మరొకటి సంకరజాతి రకాలు.
మరి వాటిని ఎంతెంత మోతాదులో తీసుకోవాలండి?
సూటి రకాలైతే ఎకరానికి 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అదే సంకరజాతి రకాలైతే ఎకరానికి 70 నుండి 80 గ్రాముల విత్తనం పడుతుంది.
సారు, మొన్ననే మేము నారుమడులేసాం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో జర చెప్తారా?
నారుమడులా? చెప్తాను వినండి. నేలను శుభ్రంగా 3 నుంచి 4 సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 40 కేజీల మాగిన పశువున ఎరువు, 4 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియదున్నాలి. నేల ద్వారా ఉత్పన్నమయ్యే శిలీంధ్రాలను అరికట్టడానికి 1% బోర్డాక్స్ మిక్సర్ లేదా రాగిధాతు శిలీంధ్ర నాశిని నారుమడి తలిచేలా పిచికారీ చేయాలి. నారుమడిలో ఎప్పటికప్పుడు కలుపు నియంత్రణ చేయాలి. నారు మొక్కలు త్వరగా పెరగాలని అధిక మోతాదులో నత్రజని ఇచ్చే ఎరువులు లేదా అధికంగా నీరునివ్వడం మానేయాలి. ఇది పంటకు చాలా హానికరం. నారు మొక్కలను పీకడానికి 7 నుండి 10 రోజుల ముందుగా క్రమక్రమంగా నీరు ఇవ్వడం తగ్గించాలి. దీని వలన మొక్కలు దృఢంగా తయారవుతాయి.
సరే సారు.
సారు, మరి ఎరువులు ఏమేమి, ఎంత మోతాదులో తీసుకోవాలి?
ఎరువులు ఎకరానికి 8 నుండి 12 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుని కలియదున్నాలి. అదే 40 కేజీల నత్రజనిని 3 సమపాలాలుగా విభజించి 30వ రోజు, 45వ రోజు మరియు 60వ రోజున వేయాలి. అదే సంకరజాతి రకాలకైతే ఈ మోతాదును 50% పెంచి వాడాలి.
మరి సారు, పురుగుల సమస్య కూడా బాగా ఉంటుంది కదా, మరి వాటికి ఏం చేయాలి?
ముఖ్యంగా టొమాటోలో కాయతొలచు పురుగు మరియు లద్దె పురుగు ఎక్కువగా ఉంటాయి. కాయతొలచు పురుగు అయితే కొమ్మలను తుంచేస్తూ కాయలను రంధ్రాలు చేస్తూ నాశనం పట్టిస్తుంది.
మరి వాటి నివారణకు ఏం చేయాలి సారు?
దీని నివారణకు నాటిన 28 నుండి 35వ రోజుల మధ్య ప్రొఫెనోఫాస్ లేదా క్వినాల్ఫాస్ అనే మందులను 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇవి చేస్తే సరిపోతుందా సారు?
కాయతుల్చి పురుగుకైతే ఇవి సరిపోతాయి.
మరి మిగతా వాటికి ఏం చేయమంటారు సారు?
మిగతా అంటే లద్దె పురుగుకు కూడా కాయతుల్చి పురుగుకు వాడే రసాయనాలను వాడవచ్చు. ఇవే కాకుండా వీటి నివారణకు విషపు ఎరలు ఉంటాయి. విషపు ఎర అంటే చెప్తాను వినండి, 10 కేజీల తవుడు, 1 లీటర్ మోనోక్రోటోఫాస్, 1 కేజీ బెల్లంలో తగినంత నీరు వేసి పాకంలా చేయాలి. దీన్ని కొన్ని రోజులు పులియబెట్టాలి. ఇలా పులియబెట్టిన దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం కాలంలో చెట్ల అడుగు భాగంలో ఉంచాలి. ఇలా చేస్తే లద్దె పురుగును అరికట్టవచ్చు.
సారు, మరి పురుగులే కాకుండా ఈ మధ్య తెగులంట, ఆ తెగుల సమస్య కూడా ఉంది.
మరి తెగులకి ఏం చేయమంటారు సారు?
తెగుళ్లు చాలా రకాలు ఉంటాయి. ఒకటి దాంట్లో ముఖ్యమైనది ఆకుమాడు తెగులు. ఆకుమాడు తెగుల్లో గోధుమ రంగుతో కూడిన వలయాకారపు మచ్చలు కాండం మీద, ఆకుల మీద మరియు కాయల మీద కనిపిస్తాయి. దీని నివారణకు ప్రొపికనజోల్ అనే రసాయనాన్ని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే ఇంకోటి వడలు తెగులు. వడలు తెగులు అంటే మొక్క అడుగు భాగం నుండి ఆకులు పసుపు రంగుకు మారిపోయి తొడిమెతో సహా రాలి పడిపోతాయి. దీని నివారణకు 1 కేజీ ట్రైకోడర్మా, 10 కేజీల వేప చెక్క, 90 కేజీల పశువుల ఎరువును కలిపి 15 నుండి 20 రోజులు నిల్వ ఉంచాలి. ఇలా నిల్వ ఉంచిన దాన్ని 2 నుండి 3 రోజుల మధ్య నీళ్లు చల్లుతూ కలియబెట్టాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని 200 కేజీలు ఎకరానికి వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఇలా చేస్తే మనం ఈ తెగుళ్ల బారి నుండి తప్పించుకోవచ్చు.
సారు, ఈ మధ్య వేవో ప్లాస్టిక్ సంచులంట సాళ్ల మీద పరుస్తున్నారు, అవి దేనికి?
అవి ప్లాస్టిక్ సంచులు కావమ్మా, దాన్నే మల్చెస్ అంటారు. మల్చ్ అంటే 1 25 మైక్రాన్ల వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పొర. ఈ ప్లాస్టిక్ పొరను మనం సాళ్ల మీద పరిచి దానిపైన మొక్కలు నాటుకుంటాం. ఈ ప్లాస్టిక్ పొరను వాడడం వల్ల మనం భూమిలో ఉన్న తేమను రక్షించుకోవచ్చు. అదే విధంగా మనం ఎన్నోసార్లు చూస్తాం, కాయలు నేరుగా భూమికి తగలడం వల్ల కుళ్ళిపోతూ ఉంటాయి. ఈ కుళ్ళిపోవడానికి కూడా మనం ఈ ప్లాస్టిక్ పొరను వాడితే తగ్గించుకోవచ్చు.
మరి ప్లాస్టిక్ పొర ఎక్కడ దొరుకుతాయి సారు?
మనకు ప్లాస్టిక్ పొరలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సరఫరా చేస్తుంది. ఈ ప్లాస్టిక్ పొర కావాలంటే మనం మన ఏవో గాని ఏఓ గారికి గాని దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు మనకు తగినంత సబ్సిడీతో దీన్ని ఇప్పిస్తారు.
అలాగే సారు, పంట కోత తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా సారు?
కాయలు కోసిన తర్వాత మనం వాటిని గంపల్లో గాని బుట్టలో గాని పెట్టి అమ్మడం వల్ల మనకు చాలా తక్కువ ధర పలుకుతుంది. అలా కాకుండా మనం కాయలను వాటి పరిమాణాన్ని వాటి నాణ్యతను బట్టి విడివిడిగా గంపల్లో పెట్టుకుని అమ్మితే మనం లాభ పొందొచ్చు.
సరే సారు,
మరి తర్వాత ఏం చేయాలి సారు?
మనం టమాటాలను గంపల్లో విడివిడిగా ఉంచుకున్న తర్వాత వీటిని గ్రేడులుగా విభజించి ప్యాకింగ్ చేసుకోవాలి.
అంటే ఏంది సారు?
టమాటా కాయలను గ్రేడులుగా చేసిన తర్వాత బుట్టలకు బదులుగా ప్లాస్టిక్ క్రేట్ గాని ప్లాస్టిక్ సంచులు గాని ఉంచి ప్యాక్ చేయాలి. టొమాటోను ప్లాస్టిక్ క్రేటుల్లో ప్యాక్ చేయడం వల్ల దూర ప్రాంతాలకు రవాణా చేయడం సులువవుతుంది. అదే విధంగా దూర టమాటాలను సోడియం హైపోక్లోరైడ్ 25 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ ద్రవంలో ముంచితే 21 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
మరి టమాటా పండ్లను నిల్వ ఉంచడానికి ఏం చేయాలి సారు?
టమాటో పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే చల్లని ఉష్ణోగ్రతలో ఉంచాలి. చల్లని ఉష్ణోగ్రత అంటే 13 డిగ్రీ సెంటీగ్రేడ్ లోపు ఉండాలి. అదే విధంగా తేమ శాతం మనం చూసుకున్నట్టయితే 90%కి మించి ఉండకూడదు.
సారు, మరి అలా చల్లని ఉష్ణోగ్రతలో మేము ఉంచలేం కదా సారు?
అది నిజమే అమ్మా, చల్లని ఉష్ణోగ్రతలు మన మారుమూల ప్రాంతాల్లో ఉంచలేము. దీనికి మన ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ అనే విధానాన్ని అమలు చేసింది. కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక గ్రామంలోని 5 నుండి 10 మంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి మనం దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళు మనకిది అందజేస్తారు. కోల్డ్ స్టోరేజ్ అనేది ఒక గది. ఆ గదిలో మనం మనకు కావలసిన ఉష్ణోగ్రతను తేమను కృత్రిమంగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనం పండించుకున్న పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అదే విధంగా మనం అనుకూల సమయాల్లో వీటిని మార్కెట్ కు తరలించవచ్చు.
అసలు ఈ టమాటా పండ్లతో ఏం తయారు చేయొచ్చు సారు?
టమాటా పండ్లతో వివిధ ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యమైనవి టమాటో రసము, టమాటో కెచప్, టమాటో చిప్స్, టమాటో సూప్ మరియు మన మారుమూల ప్రాంతాల్లో కూడా మనం టమాటో వరుగులు తయారు చేసుకుంటాం. తీపి రకాలతో సలాడ్, కచప్, ప్యూరీ మొదలైనవి తయారు చేసుకోవచ్చు.
సరే సారు,
చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు చింత లేకుండా మేము టమాటా పంటను వేస్తాము.
ఇదేనండి ఈ వారం టమాటాలోని సస్యరక్షణ, తెగుళ్ళు పురుగులు వాటి నివారణ చర్యలు, ఎరువుల మోతాదు, కోల్డ్ స్టోరేజ్, మల్చింగ్ వాటి విధానాల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి మళ్ళీ వచ్చే వారం ఇంకొక కొత్త పంటతో కలుద్దాం. మీ వ్యవసాయ కాలేజీ విద్యార్థులం ధన్యవాదాలు.
అంతులేని ఆనందం అతని సొంతం. పచ్చని పొలాల్లో ఉండే నేలపై మనస్ఫూర్తిగా ఆనందం తింటాడు. తాను తిన్న కొద్దిపాటి ఆనందంతో వచ్చే శక్తితో ఎంతో మందికి అన్నం పెట్టేవాడే రైతు.
రైతే రాజు.
జై జవాన్ జై కిసాన్.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఈరోజు అంశం రక్తపోటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హాయ్ హేమ.
హాయ్ పూజిత.
హేమ, నిన్న టీచర్ చెప్పిన వర్క్ చేసావా? నాకు ఒకసారి ఇవ్వవా?
రాయలేదు పూజిత.
అవునా? ఎందుకు రాయలేదు? ఎప్పుడూ ముందే రాస్తావు కదా. మరి ఈరోజు ఏమైంది?
అవును, కానీ నిన్న మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. కళ్ళు తిరిగి పడిపోయింది. చాలా నీరసంగా అయిపోయింది. అన్ని పనులు నేనే చేయవలసి వచ్చింది. అందుకే కుదరలేదు.
అవునా? ఏమైంది అసలు? మరి హాస్పిటల్కి తీసుకెళ్ళావా?
తీసుకువెళ్ళలేదు. వెళ్దామంటే చిన్నదే కదా, విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి రాలేదు.
హేమా, చిన్న సమస్య అని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అది రక్తపోటు కూడా కావచ్చు.
అవునా? నీకెలా తెలుసు పూజిత?
మా మమ్మీ కూడా డాక్టర్ కదా, ఇలాంటి విషయాల గురించి కొన్నిసార్లు నాకు చెప్తారు. అందుకే నాకు తెలుసు. కావాలంటే కొన్ని లక్షణాలు చెప్తాను. అవి ఉంటే మాత్రం మీ అమ్మగారిని ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి.
అవునా? సరే, ఏంటవి?
విపరీతమైన తలనొప్పి, చూపులో అస్పష్టత, శ్వాసలో ఇబ్బందులు, ఉద్రేకతకు లోనవ్వడం లాంటివి ఉంటాయి.
సరే పూజిత, మా అమ్మకి ఈ సమస్య గురించి వివరిస్తాను. ఒకవేళ అవే లక్షణాలు మా అమ్మలో కనిపిస్తే తప్పకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను.
సరే, జాగ్రత్తగా చూసుకో. మీ అమ్మగారిని కుదిరితే ఒకసారి మా అమ్మగారి దగ్గరికి తీసుకొనిరా.
సరే పూజిత.
హేమా, నాకు నీరసంగా ఉంది. నువ్వే అన్నం పెట్టుకొని తిను, సరేనా?
సరే కానీ అమ్మా, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం. రోజురోజుకి నీ ఆరోగ్యం అస్సలు బాగోట్లేదు కదా.
అదేం కాదమ్మా, చిన్నదే కదా, తగ్గిపోతుంది.
అలా కాదమ్మా, మా ఫ్రెండ్ చెప్పింది. ఇలా నీరసంగా ఉంటూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే రక్తపోటుకి కారణాలు కావచ్చంట. ఎందుకైనా మంచిది, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది.
సరే హేమా, వెళ్దాంలే.
సరే, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ డాక్టర్ అని చెప్పా కదా, ఆ హాస్పిటల్కే వెళ్దాం.
సరే.
ఆంటీ, బాగున్నారా?
ఆ హేమా, బాగున్నాను. ఏంటమ్మా, నువ్వు హాస్పిటల్కి వచ్చావు? ఏమైంది, స్కూల్కి వెళ్ళలేదా?
లేదు ఆంటీ, మా అమ్మగారికి కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగుండడం లేదు. అందుకే చూపించడానికి హాస్పిటల్కి వచ్చాను.
అవునమ్మా, పూజిత కూడా చెప్పింది నాతో మీ అమ్మగారికి బాగుండటం లేదని. ఒక్కసారి లోపలికి తీసుకొనిరా.
సరే ఆంటీ.
నమస్తే విజయ్ గారు, ఎలా ఉన్నారు?
ఆ నమస్తే, బాగున్నానండి. ఏమైందండి, ఆరోగ్యం బాగోలేదంట కదా మీకు?
అవునండి, నీరసంగా ఉంటుంది, తలనొప్పి, ఒక్కొక్కసారి శ్వాస కూడా ఇబ్బందిగా ఉంటుంది.
అవునా? ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది?
2-3 వారాల నుంచి ఉందండి.
అవునా? 2-3 వారాల నుంచి చూపించుకోకుండా ఏం చేస్తున్నారు? చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే హాని. గతంలో వయసు పైబడే కొద్దీ రక్తపోటు పెరగటం సాధారణ లక్షణంగా ఉండేది. అయితే ఇప్పటి రోజుల్లో 20 ఏళ్ల నుంచే ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, లేకపోతే చాలా ప్రమాదం.
సరేనండి, నాకు తెలియక ఇలా చేశాను.
పోనీలే, ఇక ఎప్పుడూ ఇలా చేయకండి.
సరే విజయ్ గారు.
ముందు నేనొక రక్త పరీక్ష రాస్తాను, అది చేయించుకోండి.
సరే విజయ్ గారు.
లక్ష్మి గారు, రిపోర్ట్స్ వచ్చాయా?
వచ్చాయండి, ఇదిగో తీసుకోండి.
మీకు ముందే చెప్పాను కదా, ఇదిగో ఇప్పుడు రిపోర్ట్స్ లో కూడా ఉంది మీకు రక్తపోటని. మీరు కొంచెం ఆలస్యం చేసుంటే గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాలు, ఇతర ప్రమాదాలకు గురి అయ్యేవారు. అధిక రక్తపీడనం గుర్తింపలేనిది, కావున ఇది కలిగి ఉన్న వారిలో ఎలాంటి గుర్తులు లేదా లక్షణాలు బయటపడవు. అందుకే తరచూ బీపీ చెక్ చేయించుకోవటం చాలా మంచిది.
అవునా విజయ్ గారు, మరి రక్తపోటు నివారణకు ఎలాంటి ఆహారం మరియు జాగ్రత్తలు తీసుకోవాలి?
రక్తపోటు నియంత్రణలో మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం అయితే మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారు తక్కువ ఉప్పుని వినియోగించాలి. కాలానికి అనుగుణంగా అన్ని రకాల పండ్లని ఎక్కువగా ఆరగించాలి. ఉప్పు ఎక్కువగా కలిసిన మసాలాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, పండ్ల రసాలను రోజుకు 3 సార్లు తీసుకుంటే మంచిది. బీపీ పెరగకుండా చూడడానికి శరీరానికి నేను చెప్పే 5 లవణాలు తప్పనిసరి. అవేంటంటే పొటాషియం, అన్ని రకాల పండ్లలోనూ బంగాళదుంపలు, పాలకూర, టమాటో, అరటికాయ, ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అవునా, ఇంకా ఏమేం తీసుకోవాలి విజయ్ గారు?
చెప్తున్నా, కాల్షియం. గుండె కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం చాలా అవసరం. తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పచ్చటి ఆకుకూరలు, బాదం పప్పులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు, అన్ని రకాల తృణధాన్యాలలో పీచు పదార్థాలు చాలా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, చేపలు, ఆవనూనె, వాల్నట్స్, గోధుమ, రాజ్మా, ఆవాలు, సోయాబీన్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం తృణధాన్యాలలోనూ, డ్రై ఫ్రూట్స్లోనూ లభిస్తుంది.
అవునా విజయ్ గారు, కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి.
ఏంటి లక్ష్మి గారు, చెప్పండి.
అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది?
మానవ శరీరంలో రక్త ప్రసరణ హృదయ సంకోచాల వ్యాకోచాల వలన జరుగుతుంది. గుండె ధమనుల నుండి రక్తం శరీర కణజాలాలకు చేరాలంటే పీడనం కావాలి. దీన్నే రక్తపోటు లేదా బీపీ అంటారు. బ్లడ్ ప్రెషర్ను స్పిగ్మో మానోమీటర్ మీద లెక్కిస్తారు. హృదయ సంకోచం అంటే గుండె కొట్టుకున్నప్పుడు రక్తనాళాల్లో ఉండే పీడనం. హృదయ వ్యాకోచం అంటే గుండె విశ్రాంతిలో ఉన్నప్పుడు ప్రతి 2 చప్పులకు మధ్య వ్యవధి రక్తనాళాల్లో ఉండే పీడనం. దీన్ని పాదరసపు మిల్లీమీటర్లో కొలిచి హృదయ సంకోచం లేదా హృదయ వ్యాకోచంగా సూచిస్తారు. పై సంఖ్య ఎక్కువగా, కింది సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నవారిలో రక్తపోటు 120/80 ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల బీపీ ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ జరుగుతుంది. రెండింట్లో ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 160 కంటే అధికంగా ఉండి, హృదయ వ్యాకోచం 95 కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు అంటాము.
సరే కానీ విజయ్ గారు, మనలో అధిక రక్తపోటు ఉందని ఎలా తెలుస్తుంది?
అధిక రక్తపోటు అనేది వ్యాధి కాదు. మనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, గుండె సంబంధిత వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు, ఇంకా మెదడు, అడ్రినల్ గ్రంథిలో కణుతులు ఏర్పడినప్పుడు, హైపర్ థైరాయిడ్ సమస్యల వలన, అండాశయ వ్యాధులు, పిట్యుటరీ గ్రంథి సరిగ్గా పనిచేయనప్పుడు, ఒత్తిడికి గురి అవ్వడం, మద్యం సేవించడం, ధూమపానం చేయడం కూడా కారణాలే. అంతేకాకుండా హార్మోన్స్ అసమతుల్యత, రక్తంలో ఎర్ర రక్త కణాల అసమతుల్యత కూడా దీనికి కారణమే. కొంతమందిలో ఇది వారసత్వంగా సంక్రమించవచ్చు. ఇవే కాకుండా సాల్ట్ సెన్సిటివిటీ, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, వయసు పైబడ్డాక జరిగే మార్పులు కూడా కారణాలే.
అవునా విజయ్ గారు, మరి రక్తపోటు సమస్య నా శరీరంలో ఏ విధంగా, ఎంత తీవ్రతతో ఉంది?
మామూలుగా అయితే రక్తపోటు 3 రకాలు, స్వల్ప, మధ్యస్థ, అతి. మామూలుగా కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు కనపడకుండానే రక్తపోటు అధికమైపోతుంది. కానీ మీకు తలనొప్పి, అలసట, కళ్ళు తిరగటం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, లక్షణాలు కనిపించాయి, దాని ద్వారా తెలుసుకోగలిగాము. మీకు అంత తీవ్రత ఏమీ లేదు, మామూలుగానే ఉంది. మీరేం టెన్షన్ పడకండి, నేనిచ్చే మందులు వాడుతూ ఉండండి.
అవునా విజయ్ గారు, ఆహారమే కాకుండా ఇంకా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రోజుకి 20 నిమిషాలు నడవడం, వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవచ్చు. ఆహారం ద్వారా శరీరానికి లభించే క్యాలరీలను తగ్గించుకోవాలి. క్యాలరీలు, కొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో, అంటే 60 గ్రాములు ఒక రోజుకు లభించేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కమలజాతికి చెందిన పండ్లు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. మాంసాహారం నుండి లభించే కొవ్వులను, డాల్డా, వెన్న, హైడ్రోజనేటెడ్ నూనెలను చాలా వరకు తగ్గించుకోవాలి.
అవునా విజయ్ గారు?
అవునండి, మీరు ముందుగానే వచ్చి చూపించుకొని మంచి పని చేశారు. లేకపోతే ఎన్నెన్నో గుండె సమస్యలు, ఇంకా వేరే సమస్యలు వచ్చేవి. ఇంకెప్పుడు చిన్న సమస్య అని వదిలేయకుండా ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ మరియు రక్త పరీక్షలు చేయించుకొని నేను చెప్పిన మందులు వాడుతూ మంచి ఆహారం తింటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. సరేనా లక్ష్మి గారు?
అలాగే విజయ్ గారు, మీరు చెప్పినట్టే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటాను. మీరు చెప్పిన ఆహారం మరియు మీరు ఇచ్చిన మందులు వాడుతూ ఉంటాను. ధన్యవాదములు విజయ్ గారు.
వెళ్ళొస్తాం ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ.
ధన్యవాదములు లక్ష్మి గారు. బాయ్ హేమ, వెళ్ళిరండి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో రొయ్యల వేపుడు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే రొయ్యల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. రొయ్యల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, ఉల్లిపాయ ముక్కలు సరిపడినన్ని, కొత్తిమీర తరుగు కొంచెం. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావాల్సిన పదార్థాలు మరోసారి చెప్తున్నాను, శ్రోతలు సరిచూసుకోండి. రొయ్యలు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, ఉల్లిపాయ ముక్కలు సరిపడినన్ని, కొత్తిమీర తరుగు కొంచెం. అందరూ రాసుకుంటున్నారు కదా? ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలను ఉప్పు వేసి శుభ్రం చేయాలి. తరువాత రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ రొయ్యలకు చేర్చి గంటసేపు పక్కన ఉంచాలి. కడాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించి, ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్దను జత చేసుకోవాలి. 2 నిమిషాలు వేగాక ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. 15 నిమిషాలు పాటు వేయించాక మంట ఆర్పేయాలి. చివరిగా వడ్డించే ముందు కొత్తిమీర తరుగుతో అలంకరించుకోవాలి. మరింకెందుకు ఆలస్యం? చకచక చేసేసి మీ కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి: ముందుగా రొయ్యలను ఉప్పు వేసి శుభ్రం చేయాలి. తరువాత రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ రొయ్యలకు చేర్చి గంటసేపు పక్కన ఉంచాలి. కడాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించి, ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్దను జత చేసుకోవాలి. 2 నిమిషాలు వేగాక ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. 15 నిమిషాల పాటు వేయించాక మంట ఆర్పేయాలి. చివరిగా వడ్డించే ముందు కొత్తిమీర తరుగుతో అలంకరించుకోవాలి. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు ఏంటో వినేద్దాం. పోషక విలువలు: శక్తి అధిక మోతాదులో లభిస్తుంది, సోడియం పొటాషియం ఎక్కువగా లభిస్తుంది, పీచు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ ఇ పోషకాలు లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: శరీర బరువును తగ్గిస్తుంది, తెల్ల రక్త కణాలు సంఖ్య అధికం అయ్యేలా చేసి గాయం త్వరగా మానేలా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విన్నారు కదా రొయ్యలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మరింకెందుకు ఆలస్యం, త్వరగా వంట మొదలు పెట్టేయండి. వచ్చే వారం మరో పసందైన వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: H1N1 వైరస్ వ్యాప్తి వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ కలరా, బి స్వైన్ ఫ్లూ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి స్వైన్ ఫ్లూ. గత వారం రెండవ ప్రశ్న: ఏ పోషక పదార్థం ఆహార ఎలర్జీని ప్రేరేపిస్తుంది? ఏ మాంసకృత్తులు, బి పిండి పదార్థాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ మాంసకృత్తులు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ హైదరాబాద్, కార్వి నాంపల్లి కరీంనగర్, జి సంపత్ వేంపాడు, డాక్టర్ స్వరూప దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: పుట్టిన వెంటనే బిడ్డకు ఏమి పట్టించాలి? ఏ తల్లి స్తనము, బి తేనె. మీకోసం ప్రశ్న మరొకసారి: పుట్టిన వెంటనే బిడ్డకు ఏమి పట్టించాలి? ఏ తల్లి స్తనము, బి తేనె. మీకోసం రెండవ ప్రశ్న: పుట్టినప్పుడు బిడ్డ కనీసం ఎంత బరువు ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డగా పరిగణించవచ్చు? ఏ 2.5 కేజీలు, బి 2.5 కేజీల కన్నా తక్కువ. మీకోసం ప్రశ్న మరొకసారి: పుట్టినప్పుడు బిడ్డ కనీసం ఎంత బరువు ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డగా పరిగణించవచ్చు? ఏ 2.5 కేజీలు, బి 2.5 కేజీల కన్నా తక్కువ. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.